ఏం చేశాడు?
దేవపూజన రూపంలో ఈ యజ్ఞ క్రమాన్ని పట్టుకున్నారు. ఈ పశు పశువులు ప్రకృతి ఇదంతా ఏ విధమైనటువంటి యజ్ఞం చేస్తున్నాయి? సంగతీకరణం అనేటటువంటి యజ్ఞం చేస్తూ ఉంటే మనిషి దేవపూజనం అనేటటువంటి యజ్ఞాన్ని చేయటం మొదలెట్టాడు. ఆల్ రిలిజియన్స్, ప్రతి ధర్మము కూడా ఈ దేవపూజనం యొక్క పరిణామమే. కానీ దేవపూజనం ఎలాంటి స్థితికి దారితీస్తుంది? ఇప్పుడు అవగాహన లేనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. దాన్ని కరెక్ట్ చేసేటటువంటి టైం మనం తీసుకోవాలి. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, ప్రకృతిలో కానీ గురువుల వద్ద కానీ నువ్వు ఈ పని చేయని మీకు బాధ్యత అప్పచెప్పబడదు. మీరు బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతకి కావలసినటువంటి పరిస్థితుల్లో వాటంతట అవి నిర్మించబడతాయి. మీరు ఆ కరెక్షన్ చేసుకోండి ఆలోచన విధానంలో. ఎవరు కూడా మీకు ఈ బాధ్యత చెయ్యమని ఇవ్వరు, ఇవ్వబడదు అసలు ప్రకృతిలో. మీరే ఏదో ఒక బాధ్యత తీసేసుకుని చేయటం మొదలెడితే ఖచ్చితంగా దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అంచేత మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, నేను ఏ బాధ్యతను తీసుకోబోతున్నాను, ఆ బాధ్యతకి నేను ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాను. దానినే మనము దేవపూజనము అంటాం. దేవపూజనము అంటే ఏంటి? ఐడియల్. శివుడు ఉన్నాడు, శివుడు యొక్క ఐడియల్ ఏంటి? తన కోసం ఏమీ కాకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అంతా ఇచ్చేస్తాడు. ఇంతేగా శివుడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ గను శిరస్సు మీద చంద్రమా అంటే తెలుసు కదా, చంద్రుడు ఉంటాడు. అంటే ఏంటి? ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా తను శాంతంగానే ఉంటాడు. అది దేవపూజనం. దుర్గాని పూజించాం అనుకోండి, దుర్గ యొక్క దేవపూజనం అంటే ఏం రావాలి మనకి? శక్తి గురించి దాన్ని కావాలి. అంటే ఒక ఆదర్శాన్ని పెట్టుకుని ఆ ఆదర్శానికి తగినట్టు జీవించటం అనేది ఒక మానవుడికి మాత్రమే సంభవము కదా. మిగతా వాళ్ళు ఎవరు ఆదర్శాన్ని పెట్టుకోనలేరు, దానికి అనుగుణ్యంగా జీవించలేరు. అంచేత మానవుడు చేయవలసినటువంటి ఏకైక జీవిత విధానం ఇదే. నువ్వు ఒక ఆదర్శాన్ని పెట్టుకుని, అది ఏదైనా కావచ్చు, టెర్రరిజమే నీ ఆదర్శం అయితే దానికి తగిన వనరులు వాళ్ళకి వస్తున్నాయిగా, రావటం లేదా వాళ్ళకి. ఇంచేత నువ్వు ఏం పెట్టుకున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు అక్కడ. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావా, ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఆ లక్ష్యానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుతాయి. మరి మాకు రావటం లేదు, ఎంత పూజించినా నువ్వు ఆదర్శాన్ని పెట్టుకోలేదు, లక్ష్యాన్ని పెట్టుకోలేదు. పరస్పర ప్రేమ సహయోగ పూర్వక రహకర్ సంగతీకరణకి సిద్ధికి. కానీ మనిషి ఆదర్శాన్ని పెట్టుకోవటమే కాకుండా ఓ సమాజాన్ని నిర్మించుకున్నాడు. ఈ సమాజాన్ని నిర్మించుకోవటం అంటే ఏం జరిగింది అక్కడ? కోఆపరేషన్, పరస్పరము సహయోగం చేయటం నేర్చుకున్నాడు. అప్నే కరుణామూలక ప్రయాసం సే జీవ్ దయా దానాది కాక్రమ్ చలాయ. అంతేకాకుండా తనలో ఆవిర్భవించినటువంటి కరుణ వల్ల దాన ప్రక్రియలు కూడా చేపట్టాడు. అంచేత మనిషి యజ్ఞకర్మ యొక్క మూడు లక్షణాలని పట్టుకోగలడు, దేవపూజనము, సంగతీకరణము, దానము. ఈ మూడు ఈనాడు మనిషి మర్చిపోయాడు. దీన్ని మళ్ళీ మనము ఈ యజ్ఞ విధానంలో మనిషికి చూపించాలి. అంచేత ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఆ ప్రాణ విద్యలో మీరు దేవపూజనాన్ని ఎలా చేస్తున్నారు, సంగతీకరణాన్ని ఎలా చేస్తున్నారు, దానాన్ని ఎలా చేస్తున్నారు అనేది మీకు ఈ కర్మకాండలో అర్థం అవ్వాలి. ఇస్ ప్రకార్ యజ్ఞీయ జీవన్ క్రమ్ కి ఫలశ్రుతి కే రూప్ మే సత్యుగీ వాతావరణ కా దివ్య అనుదాన్ ఉసే లంబే సమయ తక్ మిల్తా రహా. ఈ విధంగా ఎప్పుడైతే ఆ యజ్ఞీయ జీవిత విధానాన్ని మనిషి జీవించడో అప్పుడేమైంది, సత్యుగం లాంటి ఒక స్వర్గీయ వాతావరణాన్ని నిర్మించుకోగలిగాడు. కాల్ ప్రవాహమే మనుష్య యజ్ఞీయ అనుశాసన్ సే విచలిత్ హోనేలగా తో యజ్ఞీయ అనుశాసన్ కే ప్రశిక్షణ్ ఏవం అభ్యాస్ కో బనాయే రఖనే కే లియే అనేక యజ్ఞీయ కర్మకాండం కా వికాస్ హువా. కాల ప్రవాహంలో మిల్లిమిల్లిగా మనిషి మూడింటిని మర్చిపోయాడు. ఏంట మూడింటిని మర్చిపోయాడు? దేవపూజనము, సంగతీకరణము, దానము. అప్పుడు ఇవి వాడికి గుర్తు చేయటానికి ఈ యజ్ఞ కర్మకాండలు డెవలప్ చేయాల్సి వచ్చింది గురువులు. లేకపోతే అది చాలా న్యాచురల్గా జరిగిపోయేది, ప్రకృతిలో ఉన్నదే కదా. కానీ ఎప్పుడైతే వ్యక్తి దాన్ని మర్చిపోవటం మొదలెట్టాడో ఈ యజ్ఞీయ కర్మకాండలు స్టార్ట్ అయ్యాయి. విచలిత జనమానస్ एवं विश्रृंखलित समाज की पुनः यज्ञीय अनुशासन में लाने के लिए अनेक सफल प्रयोग समयानुरूप होते रहे। मल्ली मनिषिनि ये यज्ञीय जीवित विधान वेपु तीसुकुरावटानिकि अनेक मंदि संस्कर्तलु अनेक मंदि ऋषुलु ये यज्ञ विधानान्नि अनेक रकालुगा मानव जातिकि अंदिंचारु। उदाहरण कोसमु देव प्रवृत्तियों के विकास के लिए देवयज्ञ అర్థమవుతుంది కదా, దేవ ప్రవృత్తులను డెవలప్ చేయడానికి దేవయజ్ఞము, మనుష్య అతిథియుంకో స్నేహ సమ్మాన్ దేనికెలియే నృయజ్ఞ, అతిథులకు వచ్చినటువంటి మనుష్యులకు వాళ్ళకి సన్మానించటానికి నృయజ్ఞాలు తయారు చేశారు, అగణిత జీవి జంతువుంకే పోషణకెలియే భూతయజ్ఞ బలివైశ్య యజ్ఞాది అక్రమచల, బలివైశ్య యజ్ఞము భూతయజ్ఞము అనేటటువంటి పేరులో పూర్వకాలము ఈ ఐదు యజ్ఞాలు జరుగుతూ ఉండేవి నిరంతరము కూడా। पोषक प्रवृत्तियों के विकास के लिए विष्णु यज्ञ, पोषण प्रवृत्ति डेवलप चेयटानिकि विष्णु यज्ञमु, मन्यु जागरण के लिए रुद्र यज्ञमु, अनाचार दमन के लिए चिंडी यज्ञमु आदि किए जाते रहे। अर्थमवुतुंदि कदा, अनाचाराने दमिंचटानिकि चिंडी यज्ञमु, मनलो पौरुषम लेकपोते आ पौरुषान्नि डेवलप चेयटानिकि मन्यु यज्ञमु, पोषण चेयटानिकि कावाल्सिनटुवंटि परिस्थितुलु एर्पडटानिकि విష్ణు యజ్ఞము అనేటటువంటి అనేక యజ్ఞాలను ఋషులు అందజేశారు। ఉపయోగి పశుధన్ కే సంవర్ధన్ కే లియే గోమేధ్ అజమేధ్ ఆది ప్రయోగ్ హోతే థే, పశు సంపద మన సమాజంలో డెవలప్ అవడానికి అజమేధము గోమేధము లాంటి ప్రయోగాలు జరిగాయి। బాద్ మే మేధ్ శబ్దిక కుటిల్తా పూర్వక్ దుర్పయోగ్ కియ జానే లగా, దాని తర్వాత 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 పశు సంపద పెంచేటటువంటి మేధా యజ్ఞాలు పశువుల్ని చంపడానికి ఉపయోగించేటటువంటి యజ్ఞాలుగా మార్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి మేధ మానవ జాతికి వచ్చింది। అంటే మానవుడు ఏం చేశాడనమాట, దారి తప్పాడు ఆ మేధా యజ్ఞాలలో। ఈస సంబంధమే విశేష స్పష్టీకరణ అగ్నిలేఖం మీద దియజారే, ఈ మేధా యజ్ఞాల గురించి జరిగినటువంటి తప్పు తర్వాత ఎస్సేజ్లో చెప్తాము। ఇక్కడ ఏం చెప్తున్నారు, యజ్ఞోంక రాజా అశ్వమేధ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను అని చెప్తున్నారు ఆయన। व्यापक रूप में यज्ञीय प्रयोगों में समाज में सत् प्रवृत्तियों के संवर्धन के लिए वाजपेयी यज्ञ, राजनीतिक अनुशासन स्थापित करने के लिए राजसूय यज्ञ तथा समग्र राष्ट्र को संगठित सशक्त एवं प्रगतिशील बनाने के लिए अश्वमेध आदि यज्ञों का वर्णन मिलता है। राजतंत्राने प्रतिष्ठम चेयटानिकि राजसूय यज्ञमु, రాష్ట్రంలో సత్ప్రవృత్తులు పెంచటానికి వాజపేయి యజ్ఞాలు, సంపూర్ణ రాష్ట్రాన్ని పటిష్టం చేయటం శక్తివంతం చేయటానికి అశ్వమేధ యజ్ఞాలు కూడా పూర్వకాలంలో జరిగేవి। అశ్వమేధకు ఇన్ యజ్ఞం మే సర్వశ్రేష్ఠ యజ్ఞం కా రాజా కహా గయా హై, ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు జరుగుతున్న అశ్వమేధాన్ని యజ్ఞముల యొక్క రాజు సర్వశ్రేష్టమైనటువంటి యజ్ఞ విధానము అని ఋషులు పేర్కొన్నారు। ఉక్తి వివరణ సే స్పష్ట హై కి యహ అశ్వమేధ యజ్ఞానుష్ఠాన్ కోయి సామాన్య కర్మకాండ నహీ హై। ఈ వివరణ బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అశ్వమేధ యజ్ఞము అనేటటువంటిది ఒక సామాన్యమైనటువంటి కర్మకాండ కాదు, ఋషులే దానికి అంత అద్భుతమైనటువంటి స్థానం ఇచ్చి యజ్ఞంక రాజా అశ్వమేధని వాళ్ళు చెప్పినప్పుడు ఆ అశ్వమేధాన్ని ఓ మూడు రోజుల పాటు తిరుపతిలో జరిగేటటువంటి ఒక సామూహికమైనటువంటి యజ్ఞము అనేటటువంటి భ్రమ మనకు ఉండకూడదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని యొక్క గొప్పతనం ఏంటో। యహ కిసి రాజాకి రాజ్యలిప్సాకి పూర్తికరణకి లియే కియాగయా అహంకారి కృత్యభి నహీ హో సక్తా, ఒక రాజు తన సామ్రాజ్యాకాంక్షను నేను ప్రపంచం అంతటా నాది చేసుకోవాలనుకునేటటువంటి మహత్వాకాంక్ష పూర్తి చేయటానికి కూడా చేసేటటువంటి యజ్ఞము అశ్వమేధము కాదు। అంటే ఒక వ్యక్తి నేను సంపూర్ణ పృథ్వీని శాసిస్తాను అనేటటువంటి కోరికతో చేసేటటువంటి యజ్ఞము కూడా అశ్వమేధము కాదు। అంచేతే మీరు అశ్వమేధ యజ్ఞం గురించి మనకి టైం ఉండి డిస్కస్ చేసుకునే టైం ఉంటే మీరు ఒక విచిత్రమైనటువంటి పాయింట్ చూస్తారు, అశ్వమేధ యజ్ఞంలో యుద్ధం చేసినటువంటి ఇరువురు బతుకుతారు, యుద్ధం జరుగుతుంది, లౌకశివులు పట్టుకున్నారు అశ్వమేధాన్ని, ఏం చేశారు తర్వాత మళ్ళీ అందరూ బతుకుతారు, బభ్రువాహనుడు అని అర్జునుడు కొడుకు అర్జునుడిని చంపేస్తాడు అశ్వమేధ యజ్ఞ పరంపరలో, మళ్ళీ అందరూ బతుకుతారు। అంచేత అశ్వమేధ యజ్ఞంలో జరిగేటటువంటి యుద్ధాలు ఎలా జరిగాయి, ఇరుపక్షాలు మళ్ళీ ఎలా బతికాయి అనేది మనకు గుర్తుండాలి। అంచేత అక్కడ రాజ్య లిప్స కాదు, మేమే గొప్పవాళ్ళము, మా శాసనమే జరగాలి అనేటటువంటి కోరికతో మాత్రము ఈ అశ్వమేధ యజ్ఞాలు జరపబడలేదు అన్నది గుర్తుంచుకోండి. ఇస్ మహాన్ యజ్ఞీయ అనుష్ఠాన్ కా స్వరూప్తో ఋషియోం కీ దృష్టి కా అనుగమన్ కర్కే హి సంజా సకతా హై. ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క ఆ అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి దృష్టికోణాన్ని, ఋషుల యొక్క దృష్టికోణాన్ని అర్థం చేసుకుని చూస్తే తప్ప మనకి అర్థం కాదు. యహా ఉస్ సందర్భమే ఏకేక్ విందు పర్ కియా జా రహా హై. అసలు ఋషుల యొక్క దృష్టికోణము అశ్వమేధం గురించి ఏమిటో అన్నది తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. అశ్వకి అవధారణ, గుర్రం అనగా నేమి, గుర్రం అనగా నాలుగు కాళ్ళ జంతువా అని మాత్రం మనం చెప్పకూడదు కదా. అంతేనా, మొదటి హెడ్డింగ్ ఏం చెప్పారు అంటే అశ్వకి అవధారణ. అశ్వము అనేటటువంటి మాట ఎందుకు వాడబడింది? అశ్వక ప్రచలిత అర్థ ఘోడాసే లియా జాతా హై. సాధారణంగా అశ్వము అనగానే గుర్రము అంటాం. మనకి సినిమా డైరెక్టర్స్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇది ఏంటి అంటే గుర్రాన్ని ఒకటి ఉంటుంది అంచేత అశ్వమేధ యజ్ఞం అనగానే గుర్రం ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేటటువంటి ప్రశ్న ఎంత చిన్న ప్రశ్న అంటే, ఎంత పనికిరానటువంటి ప్రశ్న అంటే, అశ్వమేధం అంటే మనకి తెలుసున్నది ఏంటి అంటే సినిమా డైరెక్టర్ చెప్పింది. సినిమా డైరెక్టర్ల బుర్ర ఎంత ఉంటుంది పాపం? వాళ్ళ యొక్క బుర్రను నేను కించపరచటం లేదు, కానీ వాళ్ళ దృష్టి ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది? మామూలు వ్యక్తులు ఆ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకూడదు, మెయిన్ ఆబ్జెక్ట్ అదే కదా. అంచేత నిజమైనటువంటి అవగాహన వాళ్ళకి ఉన్నా కూడా వీళ్ళకి బోర్ కొట్టకుండా ఉండేటట్టు వాళ్ళు ఏదో దాన్ని గిమ్మిక్స్ చేస్తారు. అంచేత అశ్వమేధములో అశ్వము అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ సాంసారికంగా భౌతికమైనటువంటి జగత్తులో అశ్వము అంటే గుర్రమే, అందులో డౌట్ లేదు. సాంసారిక అర్థమే అర్థ ఠీక్ భీయే. కింటు యజ్ఞీయ విశిష్ట సందర్భమేతో ఉస్కి భౌతిక వాఖ్యాతకు జానాహి పడేగా. కానీ యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞము అని మనం చెప్పినప్పుడు అసలు ఫండమెంటల్గా అశ్వము అంటే ఏ ఉద్దేశంతో చెప్పబడిందో మనం విశ్లేషణ చేసుకోవాలి. అశ్వకి శబ్ద ఉత్పత్తి పర్ ధ్యానదే. అశ్వము అనేటటువంటి మాట ఎలాగ ఆవిర్భవించిందో గమనించండి. అశ్ ప్లస్ క్వన్, అశ్నుతే అధ్వానం, అశ్నుతే వ్యాప్నోతి. ఇది మీనింగ్స్ చెప్పారు సంస్కృత్లో అశ్వం అంటే ఏంటో. అర్థాత్ తీవ్ర గతి వల్ల తీవ్రమైనటువంటి వేగము గలది అనగా అశ్వము. మార్గపర్ వ్యాప్త హో జానే వల్ల, మార్గపర్ వ్యాప్త హో జానే వల్ల అంటే తనే మార్గము అయిపోయేటటువంటిది అశ్వము. ఐఆమ్ ద వే, క్రైస్ట్ అంటాడు ఒక చోట, నేనే మార్గమును అని. అశ్వము అంటే అర్థం అది. మహాశనో భవతి వా అశ్వ బహు అశ్నా తీతీతి అశ్వ, చాలా ఎక్కువ తిండి తినేది అశ్వము. బాగా తిండి తినగలిగేటటువంటిది అశ్వము. అత్తేతి ఆత్మ, తినేది ఆత్మ. అంచేత అశ్వం అంటే ఎక్కడికి వచ్చాం మనం? ఆత్మకు వస్తాం. అధిక మాత్రమే ఆహార కన్నే వాళ్ళ అశ్వహే. ఉక్త గుణంకే కారణ ఘోడేకు అశ్వకి సౌజ్ఞ దిగై. గుర్రమునకు అశ్వము అనే పేరు ఎందుకు ఇచ్చారంటే ఈ మూడు లక్షణాలు గుర్రంలో ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా తర్వాత మనం చెప్పుకునేటటువంటి క్లాసుల్లో జ్వాలాకులు మహర్షి ఒక మాట చెప్తాడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కణము, ప్రతి ప్రాణి, ప్రతిదీ కూడా ఒక సంకేతమే. ఇట్ ఈజ్ ఎ సింబల్. మనం ఇది హిందీ అక్షరాలు, ఒక సంకేతం ఏర్పరచుకున్నాం. ఇవి తెలుగు అక్షరాలు, ఒక సంకేతం ఏర్పరచుకున్నాం. ఇవి ఇంగ్లీష్ అక్షరాలు, ఒక సంకేతం ఏర్పరచుకున్నాం. ఈ సంకేతం ఏర్పరచుకోవటం వల్ల మనం ఏం చేయగలిగాం? మనలో ఉన్నటువంటి భావాలను ఈ సంకేతాల ద్వారా వ్యక్తీకరణ చేస్తున్నాం, అభివ్యక్తి చేస్తున్నాం. అలాగే భగవంతుడు సృష్టిలోని ప్రతి కణము ద్వారా తనని తాను అభివ్యక్తి చేసుకుంటున్నాడు అన్నది అర్థం చేసుకోండి. అంచేత సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా భగవంతుడి యొక్క సంకేతమే, భగవంతుడి యొక్క భాషే. ఘోడైకిలియే ప్రయుక్త్ అన్య సంజ్ఞా మేభి ఐసేయి అర్థ సన్నిహితే జైసే అత్య अतति गच्छति गतिशील हयः हयति गच्छति अरवा गमनशील चंचल आदि అంచేత అశ్వము అనేటటువంటి పదము మనం ఏ ఉద్దేశంలో వాడతాం, ఎక్కువ చంచలముగా ఉన్నది, గతి ఉన్నది, ఎక్కువగా తినేది, తనే మార్గముగా మారేది, ఈ భావనతో అశ్వము అనేటటువంటి పదము వాడబడింది. అశ్వకో గుణవాచక సంబోధన కే రూప్ మే హీ శాస్త్రం మే లియా హై, జాతివాచక సోగ్యా తక్ ఉసే సీమిత్ నహీ రఖా హై. శాస్త్రాలలో ఎప్పుడైదైనా ఒక పశువు కానీ ఒక దాని గురించి పదము వాడినప్పుడు, శాస్త్రాల్లో అంటే ముఖ్యంగా వేదవాంగ్మయంలో అని అర్థం. ఇక్కడ వేదవాంగ్మయంలో ఏదైనా ఒక జంతువు పేరు ఇస్తే అక్కడ గుణాలు బట్టి ఆ పేరు వాడతారు తప్ప జాతిని బట్టి ఆ పేరు వాడబడదు. భావం అర్థమైందా? గాడిద అంటే అక్కడ ఏ ఉద్దేశంతో వాడబడి ఉంటుంది? గాడిద యొక్క లక్షణం ఏంటి? సహనము. చేత అక్కడ వేదాలలో ఏదైనా ఒక జంతువు యొక్క పేరు కనుక వస్తే దాన్ని మీరు దాని యొక్క గుణాన్ని తీసుకోవాలి తప్ప దాని యొక్క జాతిని మీరు చూడకూడదు. అందుకే ధనము యొక్క వాహనము, లక్ష్మీదేవి యొక్క వాహనం ఏంటి? ఇంకా గుడ్లగూబ. గుడ్లగూప అదేంటి లక్షణం? రాత్రిపూట చూడగలుగుతుంది కానీ అది పొగలు చూడలేదు. ధనానికి దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో మీరు అర్థం చేసుకోండి. అంచేత ఈ వాహనాలు ఎప్పుడైతే మనము దేవతల గురించి చెప్పబడ్డాయో అక్కడ వాహనము యొక్క గుణాన్ని మీరు అర్థం చేసుకోండి. అంతే తప్ప ఆ వాహనం ఏ జాతికి సంబంధించింది అని కాదు. నీచే దియే ఉద్ధరణం సేయ బాత్ స్పష్టో జాతి. ఇంకా వేదములో ఈ విధంగానే ఈ పదాల యొక్క ప్రయుక్తి అయినది అన్నది కింద చెప్పే ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోగలము. ఇంద్రో వై అశ్వః, ఇంద్రుడే అశ్వము అంటే ఇంద్రుడే గుర్రము అనుకుంటే అట్ట. చేత అశ్వము అంటే ఏమిటి? ఇంద్రియాలు ఎటు వెళ్తాయో నువ్వు ఆ మార్గంలోనే వెళ్తావు, నువ్వు ఇంకో మార్గంలో వెళ్ళవు కదా. అశ్వము అంటే ఏంటి? అదే మార్గం అని ఇందాక చెప్పుకున్నాం కదా. అంచేత ఇంద్రియాలు ఏ మార్గంలో వెళ్తాయో నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు అని చెప్తున్నాడు. అది గుణవాచకంగా అర్థం చేసుకుంటే ఈ పాయింట్ అర్థం అవుతుంది. కానీ గుర్రమే అన్నావు అనుకో, క్లారిటీ రాదు. ఇంద్రో వై అశ్వః కౌశికీతకి బ్రాహ్మణము 15/4 ప్రకారము ఇంద్రహి అశ్వః. శౌర్యో వా అశ్వః, గోపద బ్రాహ్మణంలో సూర్యుని యొక్క తేజమే అశ్వము. సూర్యం యొక్క తేజమే అశ్వము, సూర్యుడి యొక్క 7 గుర్రాలు ఇవంతా దేని గురించి చెప్తూ ఉండుంటాయి? ఆ సూర్యుడి యొక్క వ్యాపనశీలత గురించి, గతిశీలత గురించి. ఆ కిరణాల యొక్క ఆవిర్భావమే మనకి గతిస్తుంది. అంతవరకు నిద్రపోతున్నటువంటి సృష్టి సూర్యుడు ఉదయించగానే ఏమవుతుంది? గతిశీలం అవుతుంది కదా. అంచేత ఏమని చెప్పబడింది అక్కడ? సూర్యో వై అశ్వః. వేదం మే అనేక స్థానం పర్ యజ్ఞాగ్నికో అశ్వకహా గయా హై. ఇంకా ఏంటి, యజ్ఞాగ్నిని కూడా చాలా చోట్ల అశ్వము అని చెప్పబడి ఉన్నది. గంధర్వో అస్య రశన మృగంభణాత్ సూరా దశ్యం వసవో నిరతష్ట. అనగా అశ్వ సూర్యకా ప్రతీక హై, వసువునే యజ్ఞీయ అశ్వ అగ్నికో సూర్యసే ప్రకటికియా. వసువులు అగ్ని అనేటటువంటి అశ్వాన్ని సూర్యుడి నుంచి ఆవిర్భవింపజేశారు. వీర్యో వై అశ్వః, శౌర్యహి అశ్వః, ఎనర్జీ ఈజ్ అశ్వ. శ్రీర్వై అశ్వః, సంపదమే అశ్వము. అగ్నిర్వా అశ్వః, ఆజ్యం మేధః కనుసార్ అగ్ని అశ్వ ఏవం ఘృతి మేధ. అగ్నే అశ్వము, నెయ్యే మేధము అనేటటువంటి భావము చెప్పుకుంటూ ఏంటి ఇక్కడ చెప్పబడింది మనకి చివరికి? అశ్వము అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి లక్షణములను మనకి సూచిస్తుంది తప్ప అది ఒక గుర్రం గురించి మనం మాట్లాడటం లేదు. అంచేత అశ్వమేధ యజ్ఞము ఎలాంటి గుణాలు మనలో ఆవిర్భవింపజేయాలో చెప్పేటటువంటి యజ్ఞము తప్ప ఒక గుర్రాన్ని గురించి సంబంధించినటువంటి యజ్ఞము కాదు. శతపథ బ్రాహ్మణకేహి 13 3 3 5 मंत्र की व्याख्या करते हुए ऋषि दयानंद ने ईश्वर को अश्व माना है. ఈశ్వరుడే అశ్వము అని ఋగ్వేద మంత్రాలలో ఉన్నది అని దయానంద సరస్వతి చెప్పాడు. అశ్వతో యత ఈశ్వరో వా అశ్వ అశ్నుతే వ్యాప్నోతి సర్వం జగత్సో అశ్వ ఈశ్వర. అనగా సారే సంసారమే సంచరిత హోకర్ సంవ్యాప్త హోనే వాలా అశ్వ ఈశ్వర హే. అన్ని చోట్ల వ్యాపించి జగత్తంతా ఉన్నటువంటి ఏ చేతనమైనటువంటి చేతనతో ఉన్నదో అదే అశ్వము. అంచేత అశ్వము అనగా ఈశ్వరుడు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. ఉక్త శాస్త్రీయ ఉద్ధరణం పర్ ధ్యాన్ దేనేసే పతా చల్తా హై కి అశ్వ శబ్ద కా అర్థ కేవల్ ఘోడా మాన్ లేనా అప్నే అజ్ఞాన్ కే కారణ హి సంభవ హోతా హై. అంచేత అశ్వమేధం అనగానే మనకి గుర్రం వచ్చింది అంటే, మన భావంలోకి వచ్చిందంటే అది మనకి అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అశ్వమేధానికి గుర్రానికి సంబంధం లేదు, కానీ గుర్రానికి గుర్రం అనేటటువంటి పదముతో వచ్చేటటువంటి గుణాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇసి పూర్వాగ్రహయుక్త మాన్యతకే కారణ అనేక భ్రాంతియా ఉత్పన్న హోతీ హే. అంచేత అశ్వము అనగానే గుర్రము మాత్రమే మనకి గుర్తు రావటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలన్నీ కూడా జరిగాయి, అది కరెక్ట్ చేసుకోండి. అంచేత ఇప్పుడు ఈ అశ్వము అంటే ఏమేమి పదాలకు వచ్చాం? చంచలత, శక్తి, చివరికి మార్గము, చివరికి ఏం చెప్పుకున్నాం? ఈశ్వరుడే అశ్వము. అంచేత అశ్వము అనేటటువంటి పదానికి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పబడలేదు. కానీ శ్వ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. శ్వ అంటే నిన్న అని అర్థం ఉంది, శ్వ అంటే రేపు అని అర్థం ఉంది. నిన్న రేపు కానిటువంటి ప్రజెంట్ టెన్స్, ఎటర్నల్ నౌ అశ్వము అంటే ఆ అర్థం కూడా ఇవ్వచ్చు. మీరు చాలా అర్థాలు ఇంక మీరు ఇచ్చుకోవచ్చు మీకు అర్థం అవటం అంటూ మొదలెడితే. అంటే అది అశ్వము అనగానే ఎక్కడికి వచ్చింది అర్థం మనకి? ఇంకా ఎటర్నల్ నౌ. ఎటర్నల్ నౌవే కదా ఈశ్వరుడు గురించి మనం చెప్పుకుంటాం. మనకి పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, ప్రజెంట్ గురించి ఆలోచించేటటువంటి మానసిక స్థితి కూడా అశ్వమే. మేధ భీస్ సంజే. ఇప్పుడు అశ్వం అంటే అర్థమైంది కదా, ఇంకా మేధం అంటే ఏంటో తెలుసుకుంటే అశ్వమేధము అంటే మనకి అర్థమవుతుంది. మేధ శబ్ద యజ్ఞక పర్యాయవాచి హే. మేధము అనేటటువంటి పదము యజ్ఞము అనేటటువంటికి పర్యాయవాచి పదము. అంటే మేధ అన్న యజ్ఞము అన్న ఒకటే. ఉస్కా ఏక అర్థ వధ భీ హోతా హే. మేధ అనేటటువంటి పదానికి వధంచుట అనే కూడా అర్థం ఉంది, లేదని అంటలే. కింటు శాస్త్రాన్ని ఉస్ అర్థమే ఉస్కా ప్రయోగ్ వర్జిత్ కియా హే. కానీ శాస్త్రములలో యజ్ఞముకి సంబంధించినటువంటి పదము వచ్చిన చోట మేధము అనేటటువంటి పదానికి వధ అనేటటువంటి అర్థము తీసుకోకండి అని చాలా స్పష్టంగా నిర్దేశించింది. అగ్లే లేఖమే ఉసి సందర్భమే పర్యాప్త స్పష్టీకరణ కర్దీయగే. ఇందులో చెప్పటం లేదు, కానీ దాని తర్వాత మనం చదివేటటువంటి ఆర్టికల్స్లో వధ అనేటటువంటి పదము శాస్త్రాలు యజ్ఞానికి ఎందుకు వర్ధింప చేయలేదో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. కానీ ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? మేధ అంటే యజ్ఞము యొక్క పర్యాయవాచి పదము. యహాతో అశ్వమేధ చేసే మహాన్ ప్రయోగికి గరిమాకి అనురూప్ ఉస్కే అర్థ ప్రస్తుత్ కియే జా రహే. అశ్వము మేధము అనేటటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి యజ్ఞము జరుగుతున్నప్పుడు మేధ అనే పదానికి ఎలాంటి అర్థము తీసుకోవాలో ఇక్కడ చెప్పబడుతున్నది. ద్వేష్, హింస, క్రూరత ఆదికో శాస్త్రాన్ని ఆ యజ్ఞీయ కహాగయా హే. శాస్త్రాలు ఏం చెప్పాయంటే ద్వేషము, క్రూరత, హింస ఇవంతా కూడా యజ్ఞీయ విధానములు కాదు అని చెప్పే. అస్తు యజ్ఞీయ సందర్భమే ఇస్కా ప్రయోగ నహి కియా జా సక్తా. అంచేత యజ్ఞము గురించి చెప్తున్నప్పుడు యజ్ఞ విధానములో హింస పనికిరాదు, ద్వేషము పనికిరాదు, అసూయా ద్వేషాలు కనిపిరాదు అని చెప్పినప్పుడు మేధ అంటే వధ అనేటటువంటి అర్థం మనం తీసుకోలేము సందర్భానుసారము. మేధిక అర్థ హింస అమాన్యకర్ దేనే పర్ ఉస్కా యజ్ఞార్థ అర్థ మేధా సంవర్ధన్ యా సంగమ సంగతీకరణి రహ జాతా హే. ఇంకా మేధ అంటే హింస వధ అనే అర్థం మనం తీసుకోకూడదు అని చెప్పినప్పుడు మేధ అంటే ఏంటి? మేధ యొక్క వృద్ధి. మేధ అంటే మేధ యొక్క వృద్ధి అంటే ఏంటి? మేధస్సు అంటే జ్ఞానము, బుద్ధి అనే అర్థం తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. అంటే అశ్వమేధము అంటే అర్థం ఏమైంది? భగవంతుడి యొక్క జ్ఞానము, లేకపోతే భగవంతుడి యొక్క మేధను మనకి ఇచ్చేటటువంటి కర్మకాండ. అంచేత కర్మకాండ మనకి ఏ శక్తిని ఇస్తుంది అన్నమాట? భగవంతుడి యొక్క శక్తిని మన చేతిలో పెడుతుంది. మేధ శబ్దకి ఉత్పత్తి మే ఉసే మిత్, మిద్, మేత్, మేత్ ఆది ధాతువుసే సంబంధం అనగయా హే. సంస్కృతం వచ్చిన వాళ్ళకి అదేదో అర్థమవుతుంది, నాకేమీ అర్థం కాలేదు, కానీ అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తాను. మేధ అనేటటువంటి శబ్దము మిత్, మేద్, మేద్రు ఆది ధాతువుసే సంబంధం, ఇలాంటి పదాల నుంచి మేధ అనేటటువంటి పదము ఆవిర్భవించింది అని చెప్తున్నారు. ఇంకా అర్థం మిలన, జోడన, జానన, ప్రేమకరణ, పకడన ఆది హోతా హే. ఈ పదాల యొక్క అర్థం ఏమిటి అంటే కలవటము, కలపటము, తెలుసుకొనుట, ప్రేమించటము, పట్టుకొనుట అనే అర్థములో ఈ పదాలు ఉపయోగించబడతాయి. మేధకి అర్థమే బుద్ధి, శక్తిబల్, బుద్ధిబల్, యజ్ఞ ఆది కహగయా హే. మేధ అనేటటువంటి పదానికి సంస్కృతంలో ఇచ్చేటటువంటి అర్థం ఏంటంటే బుద్ధి, శక్తి, బలము, బుద్ధిబలము, యజ్ఞము అని చెప్పబడినది. ఇసే యజ్ఞ, అర్పణ, రస్, సార్, పూజ్య, పవిత్ర ఆది అర్థం మేవి ప్రయుక్తి కియా జాతా హే. మేధ అనేటటువంటి పదాన్ని యజ్ఞమని, అర్పణ అని, రసమని, సారమని, పూజ్యమని, పవిత్రమని అర్థాలలో కూడా చెప్పబడుతున్నది. వాజసనేయి సంహితాకే 32వ అధ్యాయ సర్వ మేధ ప్రకరణమే మేధ అర్థక ఉపర్యుక్త సందర్భమేవి కియే గయే హే. వాజసనేయి సంహితలో 32వ అధ్యాయములో సర్వమేధము అనేటటువంటి పదాన్ని వివరిస్తూ మేధము అనే దానికి అర్థాలు ఏమి చెప్పబడ్డాయంటే యజ్ఞము, అర్పణము, రసము, సారము, పూజ్యము, పవిత్రము అని చెప్పబడినది. అబ్ సంజే అశ్వమేధ. ఇప్పుడు అశ్వమేధం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఊపర్ లిఖే శాస్త్రీయ అర్థం కో సమజనే కే బాద్ అశ్వమేధ్ కా ఉస్కి గరిమా కి అనురూప్ అర్థ ఆసానీ సే సమజ్మే ఆ సక్తా హే. పైన చెప్పిందంతా మనం అర్థం చేసుకున్న తర్వాత అశ్వమేధం అనేటటువంటి ఒక యజ్ఞ ప్రక్రియను సందర్భోచితంగా మనము చాలా సులభంగా అర్థం చేసుకోగలం. అశ్వగతిశీలత కా, శౌర్యక, పరాక్రమక, ఔర్ మేధ్ మేధాశక్తి, శ్రేష్ఠ బుద్ధిమత్తి కా ప్రతీక్ హోనేసే అశ్వమేధ్ కా సహజ అర్థ హోతా హే. శౌర్య, పరాక్రమ్ తదా కళ్యాణకారి మేధాశక్తిగా సంయోగ్ సంగం. అంచేత అశ్వమేధము అంటే అశ్వము శక్తికి ప్రతీక, మేధ బుద్ధికి ప్రతీక. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? బుద్ధి శక్తిల సంయోగము. అంచే శక్తిని బుద్ధివంతంగా తెలివితేటలతో ఉపయోగించుకునేటటువంటి కర్మకాండ అశ్వమేధము. బుద్ధిబలాన్ని ఉపయోగించి శక్తిని ప్రయోగించటము అనేటటువంటి అర్థంతో అశ్వమేధ యజ్ఞం వివరించుకోవాలి మనం. అశ్వకో క్షాత్రశక్తి ఏవ మేధకో బ్రహ్మ వృత్తి కా ప్రతీక్ మాననేసే ఉస్కా సంయోగ్ ఏక పవిత్రమ మహాన్ యజ్ఞ కర్మ బంతా హే. దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? క్షాత్ర ప్రవృత్తి, క్షత్రియోతీతమైనటువంటి ప్రవృత్తి, బ్రాహ్మణోచితమైనటువంటి ప్రవృత్తి, బుద్ధిబలము, శక్తి యొక్క కలియక అశ్వమేధము. ఉత్కృష్ట విచార శక్తి ఏవం శ్రేష్ఠ ప్రయోజనం కెలియే సమర్పిత పురుషార్థికే యోగ్ సిహి ఆదర్శ సమాజ్ ఏవం రాష్ట్రకే రచన హో శక్తి హే. ఒక అద్భుతమైనటువంటి రాజ్యము, ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రము నిర్మించాలి అంటే బుద్ధిబలముతో పాటు శక్తి కూడా కలవాలి. ఆ రెండూ కలిపేటట్టు చేయగలిగేటటువంటి ప్రక్రియే అశ్వమేధ యజ్ఞము. చూడండి, దేఖే రాష్ట్రోవా అశ్వమేధ అనగా రాష్ట్రమును సంఘటితము చేయటమే అశ్వమేధము అని శతపద బ్రాహ్మణంలో చెప్పబడిందిట. ఇసీ సందర్భమే ఆగే కహా గయా హే రాష్ట్రం వై అశ్వమేధ తస్మాద్ రాష్ట్రీ అశ్వమేధేన యజేత్. అంచేత రాష్ట్రమే అశ్వమేధము కనుక ఒక అద్భుతమైనటువంటి రాష్ట్ర నిర్మాణము కొరకు అశ్వమేధేన యజేత్, అశ్వమేధ యజ్ఞములు చేయండి అని వేదాలు చెప్తున్నాయి. శతపద బ్రాహ్మణమే బార్ బార్ అశ్వమేధేన యజేత్, అశ్వమేధేన యజేత్ వాక్య కా ప్రయోగ్ కియా గయా హే. శతపద బ్రాహ్మణంలో అనేక సార్లు అశ్వమేధముతో యజ్ఞము చేయండి, అశ్వమేధముతో యజ్ఞము చేయండి అని వేదము ఆదేశిస్తోంది. జిస్కా అర్థ హోతా హే అశ్వమేధసే యజన్ కరే. ఇస్కా గూఢార్థ ప్రయోగ హే యథా శౌర్య ఏవం మేధాశక్తికి సంయోగసే యజన్ కరే. ఇప్పుడు చెప్పిందే మళ్ళా క్లియర్గా ఏం చెప్తోంది, శతపద బ్రాహ్మణం కూడా ఏం చెప్తోందంటే వేదాలే కాకుండా బుద్ధిని ఉపయోగించుకుని శక్తిని ఉపయోగించుకుని యజ్ఞము చెయ్యండి. శ్రేష్ఠ యజ్ఞీయ భావసే రాష్ట్రక సంఘటన జాగరణ్ కియా జాయ్. అంటే అర్థం ఏంటి, శ్రేష్టమైనటువంటి యజ్ఞీయ ఆలోచనలు. ఏంటి యజ్ఞీయ ఆలోచనలు? దేవపూజనము, సంగతీకరణము, దానము. ఇది అంటే ఏంటి, సమాజము యొక్క బుద్ధిబలము, సమాజంలో ఉన్నటువంటి శక్తి. దేనికి ఉపయోగించుకోవాలి అంటే ఈ మూడింటికి ఉపయోగించుకునేటటువంటి ప్రక్రియ మనం ఎప్పుడైతే ప్రపంచానికి అందజేయగలమో అది అశ్వమేధ యజ్ఞం అవుతుంది. శ్రేష్ఠ యజ్ఞీయ భావసే రాష్ట్రక సంఘటన్ జాగరణ్ కియా జాయ్. పురుష సూక్తి మే కహా గయా హే యజ్ఞేన యజ్ఞం అయజంత దేవా. పురుష సూక్తంలో కూడా దీనినే చెప్పబడింది, దేవతలు యజ్ఞసే యజ్ఞక యజనికియా. దేవతలు యజ్ఞము ద్వారా యజ్ఞముని పూజించారు. దీన్ని మనం పురుష సూక్తం గురించి చదువుకుంటున్నప్పుడు చెప్తాం, తర్వాత తర్వాత చాప్టర్స్లో వస్తాయి. ఇక్కడ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇప్పుత అశ్వమేధము అంటే అర్థం ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని చాలా మనసులో గుర్తు ఉంచుకుని పెట్టుకోండి మీరు. అశ్వమేధ యజ్ఞము అంటే జరగని ఈ చాప్టర్ పూర్తి చేద్దాం మనం. స్పష్ట హే కి శ్రేష్ట కర్మకే లియే ఉద్దేశ్య భీ యజ్ఞ హోనే చాయే, సాధన భీ సుసంస్కారవాన్ యజ్ఞ హోనే చాయే, ఉస్కి క్రియా భీ యజ్ఞ అనుశాసన.